మహిమని పొందితే అలా మహిమ పొందిన వాళ్ళని అలాంటి తాపస స్త్రీలని వృద్ధ అని వాడతారు. ఇంక మీదట ఎప్పుడైనా మీకు ముసలాళ్ళని చెబితే ఈ ముసలితనాన్ని దృష్టిలో పెట్టుకోకండి. ఆ మహాత్మురాలు మహాకాంతితో వెలిగిపోతుంది, సూర్యుడి కాంతితో వెలిగిపోతుంది, ఆసనం మీద కూర్చుంది, జపనిష్టా పరాయణురాలు. ఆవిడ్ని చూడగానే ఎవరైనా పూజ్యభావంతో నమస్కరించవలసిందే. నిజంగా హనుమంతుడి ముందు ఎవరూ అంత గొప్పవాళ్ళు కారు, కానీ హనుమంతుడు మహాత్ముడు కనుక, జ్ఞాని కనుక ఆవిడ్ని కనిపెట్టాడు. రెండు చేతులు జోడించి ఆవిడ దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఈ నమస్కారమే హనుమంతుడి యొక్క సంస్కారం. మహాత్ములు ఎప్పుడు ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నా దండం పెడతారు. పైకి ఇలా కనపడుతోంది ఈ కథ అంతా మనకి. ఈ కథ ఒక అపూర్వమైన అంతరార్థంతో కూడిన యోగశక్తిది. సీత అంటే మన ఆత్మ, జీవాత్మకి ప్రతీక. జీవులందరూ సీత, అందుకే జీవాత్మలకి ప్రతీక. కాబట్టి మానవుల్లాగే ఆవిడ కూడా లేడిని చూడగానే వ్యామోహంలో పడ్డం, అడవిలోకి వెళ్ళి ఋషులతో కాసేపు గడపాలనుకోవడం, ఇలాంటి కోరికలన్నీ జీవులకి ప్రతీక కనుక ఆవిడ కూడా చూపించింది. ఆవిడ కోసం కాదు, జీవాత్మ లక్షణం అదని నిరూపించింది. ఈ జీవాత్మ రావణుని చేత అపహరింపబడింది. ఆ రావణుని చేత అపహరింపబడిన జీవాత్మని వెతకడానికి గురువుగారు వెడుతున్నాడు ఇప్పుడు హనుమంతుడు. గురువుగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెనకాతలు కొంతమంది శిష్యులు లేకుండా వెళ్ళకూడదు. అందుకే ఎప్పటికి కూడా ప్రవచనానికి వెళ్ళే మాబోటి గురువులు వెంట తప్పక ఒకరో ఇద్దరో వీలుంటే ఎక్కువ ముందో శిష్యులు లేకుండా వెడితే అది కూడా ఈ శాస్త్రాలకి ద్రోహం, నిషిద్ధం. శంకరాచార్యుల వారు కూడా ఎంతమంది శిష్యులు ఉండేవారు, మరి అలాంటి వాళ్ళు ఉండాలి. హనుమంతుడి వెంట ఉన్న వాళ్ళంతా అనుయాయులంతా శిష్యులతో సమానం. ఈ హనుమంతుడు సీతాన్వేషణకి వెడుతున్నాడు. వెడుతూ ఉంటే ముందు కనబడింది గాఢాంధకారం. అనగా తపస్సుని సాధించాలనుకున్నవాడు, ఆత్మజ్ఞానం పొందాలనుకున్నవాడు ముందు అజ్ఞానంలో పడతాడు. ఈ అజ్ఞానం అనే తిమిరం దాటాలి. అదే వృక్షబలం అంటే. అనగా అశాస్త్రీయములైన విషయములలోనూ సరి అయిన గురువులు కాళ్ళని కాని వాళ్ళని ఆశ్రయించటం వల్ల మేమేదో సాధకులం అనుకుని ఆత్మజ్ఞానం పొందుతున్నామని భ్రమలో పడి ఈ పూజల్ని వాటిని విడిచిపెట్టేవాళ్ళు వీళ్ళంతా పొందే భ్రమే చీకటి అంటే. అందుకే యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 కోట్ల మందిలో ఒక్కడే యోగి ఉంటాడట, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఎవరు చెప్పారు? స్వయంగా మహానుభావుడు, పరాశరుడు, అలాగే వేదవ్యాసుల వారు భారతంలోనూ, భూలోకంలో 10 కోట్ల మంది ఉంటే అందులో ఒక్కడే యోగి. ఉదాహరణకి భారతదేశంలో 120 కోట్ల జనం ఉంటే అందులో ఈ జనం మధ్యలో ఉండే వాళ్ళలో 12 మంది యోగులే ఉంటారు. మరి తక్కిన వాళ్ళంతా మేము యోగం చేస్తున్నామండి అంటే యోగంలో ఒక చిన్న ప్రక్రియ వాళ్ళు నేర్చుకుంటున్నారు. అది నిజంగా మన అందరం యోగులం అయితే అసలు ఈ దేశం ఎంత అద్భుత స్థితి కడుతుందండి. యోగాభ్యాస తత్పరులు అవునా కాదా అనడానికి మీరు రామాయణం చూడండి. ఒకసారి గోవిందరాజుల వారు ఆ మాట చెప్పారో లేదో, యోగులు అవ్వడం చాలా కష్టం, భ్రమల వల్ల మనం యోగులం అనుకుంటున్నాం. ఈ పిచ్చవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవడికోడే శ్వాస మీద ధ్యాస పెట్టేస్తే వాడు యోగి అయిపోయాడు, ఇక దేవుడు అక్కర్లేదు, వాడు పూజ అక్కర్లేదు, పురస్కారం అక్కర్లేదు అనుకుంటారు. ఇంతకంటే నాస్తికత్వం మరొకటి లేదు. నిజంగా మనకి యోగాభ్యాసంలో ఆరితేరిన వాళ్ళమైతే ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుకాంతియున్ మూత్రవిచ్చారాల్పత్తము సౌరభ్యంబును సంవత్సరత్వమును ప్రాప్తయోగారంభుండగువానికిన్ ప్రథమ చక్నంబుల్ నరేంద్రోత్తమా అని దత్తాత్రేయుడు చెప్పాడు. నాయనా, ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నేను యోగిని, యోగాభ్యాసం చేస్తున్నానంటే నమ్మకు. యోగాభ్యాసం చేస్తున్నప్పుడు మొట్టమొదటి లక్షణములు ఏమిటో తెలుసా? అది కూడా ఎర్లీ స్టేజ్లో, ఇంకా గొప్పవాడైతే చెప్పేక్కర్లా. ప్రాప్తయోగారంభుడు అంటే యోగాభ్యాసమును ప్రారంభించినప్పుడు కొంచెము సిద్ధిస్తే, ఆ యోగాభ్యాస సిద్ధి కలిగితే అటువంటి వాడికి ముందు ఆరోగ్యం, వాడి శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జుట్టు ఊడిపోవడం ఇవి ఉండవు. జుట్టంతా ఊడిపోయి నేనే యోగిని ఎవడన్నా అంటే వాడు భోగి, రోగి, మాయదారి రోగి అని చెప్పారు. నేను చెప్పలేదు, మళ్ళీ నా మీద పడకండి. ఇదంతా మీరు దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో లేకపోతే నేను చెప్పినవి, నేను జీవితంలోకి పురాణం చెప్పను, అంత గట్టిగా చెబుతున్నాను అన్నమాట. మొట్టమొదటి లక్షణమే ఆరోగ్యము. ఆ తర్వాత రెండోది ఏంటంటే అలౌల్యము, ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు. ఇక వాడికి పీఠాల మీద కూడా వ్యామోహం పోతున్నటువంటి క్రమంగా, అందుకే శంకరాచార్యుల వారు చిట్ట చివరి శిష్యులకు అన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. అనిష్ఠురత్వము, ఎవ్వండి పొరపాటును కూడా నాశనం అయిపోమని శపించడు ఆయన. కోపం వచ్చినా శపించడు, నిష్ఠురంగా శపించడు. వపుఃకాంతియున్, శరీరములో అత్యద్భుతమైన కాంతి లభిస్తుంది. సౌరభ్యంబును, శరీరం నుంచి సువాసన వస్తుంది. సంస్వరత్వము, మంచి కంఠం ఉంటుంది. ఈ మూత్రవిచ్చారాల్పత్తము, మలమూత్రములు చాలా తక్కువగా వస్తాయి వాడికి. ఇలా ఎన్నో లక్షణములు ప్రథమ కాలంలో ఉంటాయి. అలాంటి యోగులు చాలా అరుదుగా ఉంటారు. శంకరాచార్య పీఠములలో ఉన్నటువంటి వారికి తప్ప, లేదా ఇంకెవరో మహానుభావులు రామానుజాచార్యుల పీఠం వంటి వాటికి తప్ప కొద్దిమంది లేరంటల్లా, ఆయన ఉంటారు కొద్దిమంది, కానీ వాళ్ళు అస్తమాటు జనంలోకి ఎక్కువ రాకుండా కొంచెం దూరంగా ఉంటారు. ఇప్పుడు పీఠాధిపతులు చూశారు కదా సద్గురువుల్ని, మనలాగా అస్తమాటు ఫోన్లు మాట్లాడుకుంటారు ఉపన్యాసానికి వచ్చినప్పుడు, లేకపోతే అస్తమాటు పులుముకుంటారా, వారు చేసే పనులు వాళ్ళు చేస్తారు. అది యోగ లక్షణం అంటే, ఆ యోగ లక్షణంలో ఉన్న వాళ్ళకి దేని మీద వ్యామోహం ఉండదు. కిరీటం నెత్తి మీద ఉంటుంది, కానీ కిరీటంతో సంబంధం ఉండదు. బంగారం అంతా నెత్తి మీద పోస్తారు, ఆయనకి బంగారం కాదు కదా ఏమక్కర్లా, వాళ్ళు తినేది పీడికెడ ఆహారం, యమ నియమ ఆసన ఇత్యాది అష్టాంగ మార్గంలో నడుస్తారు. అది యోగత్వం అంటే. ఇక ఈ లౌకిక వంచలు ఎన్ని కోట్లున్నా వాళ్ళకి అవన్నీ వ్యర్థమే, వారికి బంగారమైనా మట్టి అయినా ఓటే, సమలోష్టాశ్వ కాంచనులు. అటువంటి యోగాభ్యాసాన్ని నేర్చుకునే ముందుగా భ్రమ కలిగి నేనే గొప్పవాడైపోయాను, మహిమలు వచ్చాయని అనిపిస్తుంది. ఆ మహిమలు వచ్చాయి అనిపించడమే చీకటి, అదనమాట ఇప్పటిదాకా బిలంలో చీకటి. అందుకే ఈ చీకటి తర్వాత నీవారసోకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, అది దాటి వెళితే అప్పుడు పరమాత్మ కనపడతాడు, అది కాంతిస్వరూపం. ఆ కాంతి స్వయం ప్రభ అంటే తనంత తానే తపశ్శక్తితో యోగాభ్యాసముతో అంతర్ముఖుడై ధ్యానములో సమాధిలో ఒక కాంతిని చూచాడు, కళ్ళు మూసుకున్నాడు, వాడికి అందులో పరమాత్మ కాంతిస్వరూపుడై దర్శనమిచ్చాడని అంతరార్థం. అది స్వయంప్రభ అంటే. అనగా ఇదంతా ఒక సాధనాపరమైనవి. ఇంకా సుందరకాండలో వీటి గురించి సవిపులంగా చెప్పుకుందాం, ప్రస్థానికి అట్టే పెడదాం. ఇప్పుడు స్వయంప్రభ అనే పేరుతో ఉన్న ఒక తాపస స్త్రీ కనపడింది, ఆత్మజ్ఞానం లోపల వెలిగింది అన్నమాట. ఆవిడని చూచి అందుకని నమస్కరించాడు, జ్ఞానస్వరూపిణి కనుక కాంతిస్వరూపిణి కనుక. ఆవిడికి నమస్కరించి, అమ్మ జగన్మాత, మేము వానరులం, సుగ్రీవుడు అనే ఆయన దూతలం, సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చాం, ఈ గుహ ఎవరిది ముందు చెప్పు మాకు, ఎవరు ఇక్కడ ఇన్ని వస్తువులు నిర్మించారు, ఇన్ని పదార్థాలు ఉన్నాయి, మేము నీరసంతో ఉన్నాం అన్నాడు ఆయన క్లుప్తంగా. తమరెవరు ఏమిటని అడిగాడు. అప్పుడు ఆవిడ కూడా, మీరెవరు ఏమిటని గట్టిగా అడగకుండా, మీ వివరాలన్నీ చెప్పమనకుండా, ముందు ప్రాణం పోతుంది వీళ్ళందరికీ, ఆకలితో నీరసంతో ఉన్నవాడిని రాగానే అరగంట సేపు నిలబెట్టి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నిస్తే అది ఆతిథ్యం ఇవ్వడం అవ్వదు. అందుకని నాయనలారా, ముందు ఇక్కడున్న పదార్థాలు శుభ్రంగా తినండి, పానీయాలు తాగండి, దప్పిక తీర్చుకొని క్షుధని తీర్చుకొని విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు మనం మాట్లాడుకుందాం అంది. ఏం అమృతం వంటి పదార్థాల లోపల అత్యద్భుతం, ఆ గుహ నిండా అపూర్వ పదార్థాలు. తెగ తిన్నారు వాళ్ళు, వానరులంతా ఆకలితో ఉన్నారేమో, అమృతంలాంటి ఆ పదార్థాలు తినగానే మొత్తం అలసట పోయింది, ఆకలి తీరింది, శరీరం అంతా కాంతితో నిండిపోయింది, బలం వచ్చింది, పానీయాలు తాగారు, పూర్తిగా శరీరం ఉత్సాహాన్ని పొందాక వారంతా ఆవిడ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆమె అడిగింది, నాయన ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ లోపలికి ఎలా అడుగుపెట్టారు అంటే, అమ్మా రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్. దశరథుడనే ఒక మహారాజు ఉన్నాడు, ఓ ఏనుగులు గుర్రాలు రథాలతో అపూర్వ వైభవం కలిగిన ఒక సమ్రాట్ చక్రవర్తి. ఆ మహానుభావుడికి నలుగురు కొడుకులు, అందులో రామలక్ష్మణులు అనేవారు తమ సతితో కలిసి అరణ్యానికి వచ్చారు. ఆ రాముని పత్నిని సీతాదేవిని రావణుడు అపహరించాడు, ఆ రావణ నేత అయిన సీతని వెతుక్కుంటూ మేము దక్షిణం దిక్కుకు బయలుదేరాం. అదేమి దురదృష్టమో, ఈ బిలంలోకి అడుగు పెట్టాక దారి తెలియక అల్లాడిపోయాం, మా అదృష్టవశాత్తు నీ అపూర్వ దర్శనం కలిగింది, ఏం పరిభ్రమించామమ్మా, నీ ధర్మమానని ఆకలి తీరింది, దాహం తీరింది, తల్లి మమ్మల్ని అనుగ్రహించు. ఇంతకీ నీవెవరు, ఈ కొండగుహలో ఇంత సామ్రాజ్యాన్ని ఎవరు సృష్టించారు, ఈ సామ్రాజ్యంలో నీవు తప్పెవరూ లేరని అడిగితే అప్పుడు చెప్పింది ఆవిడ, నాయన ఈ బిలము వృక్ష బిలము అని పిలువబడుతుంది, ఒకప్పుడు మహానుభావుడైన బ్రహ్మదేవుడి సంకల్పంతో ఈ బిలం ఏర్పడింది, చాలా కాలం తర్వాత దానవులకి నాయకుడు మయుడు అనే ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు, వాడు చాలా వీరుడు. ఆ మయుడు అనేవాడు మహామాయావి, దానవ శిల్పి, దానవులకి విశ్వకర్మ, వాడు తన మాయతో భవనాలు కట్టగలడు, నూతులు నిర్మించగలడు, కోటలు నిర్మించగలడు, దివ్య పదార్థాలు సృష్టించగలడు, గొప్ప శిల్పి అతడు. అతడు బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు. వేయి సంవత్సరముల పాటు రోజు ఒక్క పూట మాత్రమే పిడికెడు పళ్ళు ఆహారంగా సేకరిస్తూ వాడు చేసిన అఖండ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకోమంటే, నేను అపూర్వమైన భవనాలు నిర్మించే శక్తిని పొందాలి అని కోరాడు. బ్రహ్మవాడికి ఆ వరం ఇచ్చాడు. ఆ వరంతో వాడు ఈ కొండ గుహ దగ్గరకు వచ్చాడు. బ్రహ్మయే స్వయముగా ఈ గుహని వాడికి ఇచ్చాడు. ఈ గుహ లోపలికి వచ్చి వాడు తన మాయతో ఈ భవనాలు, ఈ సామ్రాజ్యం అంతా స్థాపించాడు. ఈ బంగారపు సామాన్లన్నీ వాడివే. వాడు ఆనాడు తపశ్శక్తితో సృష్టించిన ఈ పదార్థాలు ఎన్ని యుగములైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. ఇక్కడున్న విశేషం చెప్పమంటారా, ఈ మయ గుహ, ఈ వృక్షబలం లోపల రకరకాల భోజన పదార్థాలు ఉన్నాయి. తిన్నా మళ్ళీ అంతా సిద్ధంగా ఉంటుందిట. ఒక గిన్నెలో ద్రాక్షారసం ఉంది. ఆ ద్రాక్షారసం అంతా గిన్నెత్తి గడగడ తాగేయండి, మళ్ళీ ద్రాక్షారసం గిన్నె నిండా సిద్ధంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం మకాం పెట్టి పురాణం చెప్పుకుంటే అసలు ఏ గొడవ ఉండదు, వాయిదారు గొడవ. కాకపోతే కనపడదు అది. అంత తేలిగ్గా అడుగు పెడితే వాడికి కనపడదు. ఒకసారి లోపల అడుగు పెడితే ఇక వాడి జీవితంలో బయటికి రాలేడు. అది ఆ గుహకున్న గొప్ప గొడవ. ఆ మయుడు ఆ సామ్రాజ్యాన్ని చక్కగా నిర్మించుకుని వాడు ఏం చేశాడు, అన్నీ బాగున్నాయి, భవనములు బాగున్నాయి, ఆహార సామగ్రి ఉంది, రహస్య మార్గాలు ఉన్నాయి, ఇక పక్కన మంచి భార్య ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆ కాలంలో పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి కొంతమంది అప్సరసలు పుట్టుకొచ్చారు. అప్పంటే నీరు, అందునుంచి పుట్టారు గనక అప్సరహ అని ఆ స్త్రీలకి పేరు. పాలసముద్రపు నీటి నుండి పుట్టినవారు. వారిలో రంభ, హరిణి, హేమ, వరూధిని ఇత్యాదులంతా ఉన్నారన్నమాట. అందులో హేమ అని పేరు కలిగిన ఒక అప్సరస పరమ సౌందర్యవతి. ఆవిడ శరీరమే బంగారపు కాంతి, అందుకే ఆవిడ హేమ అని పిలిచారు. మీకు అల్లసాని పెద్దను కూడా మనుచరిత్రలో పేరు వరూధిని విప్రకుమార ఘృతాచీతిలోత్తమ హరిణి హేమారంభాదులదార గుణాడ్జలు మదీయలగు ప్రాణసుకులు అంటుందే ఆ హేమ అంటే ఈవిడనమాట. మొత్తం 16,000 మంది అండి అప్సరసలు. వాళ్ళ పేర్లన్నీ ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు మీకు వినిపిస్తాను, కాకపోతే పురాణానికి బదులు అదే సరిపోతుందని చెప్పట్లేదు కానీ 2.5 గంటలు బయట పడుతుందన్నమాట ఒక్కొక్క పేరు ఉచ్చరించడానికి. అమ్మ బాబ ఏం పేర్లు వాళ్ళు. అందులో ఒకటి హేమ. ఒక్క తిలోత్తమ ఊర్వశి తప్ప మిగతా అందరూ కూడా సముద్రం నుంచే పుట్టారు. ఊర్వశి నారాయణుని యొక్క ఊరు తొడ నుండి పుట్టింది. తిలోత్తమని బ్రహ్మదేవుడు తన సంకల్పంతో సృష్టించాడు సుందోపు సుందుల్ని చంపడానికి. వాళ్ళిద్దరూ తప్ప తక్కిన వాళ్ళంతా అప్సరసలు. అందులో హేమ అపూర్వ సౌందర్యవతి. ఆమె అంటే ఇంద్రుడికి చాలా ఇష్టం. తరచుగా పూర్ణిమ వచ్చిందంటే హేమ చేతే నృత్యం చేయించుకుని అక్కడ విహరిస్తూ ఉండేవాడు. ఈ మయుడు దృష్టి హేమ మీద పడింది. హేమ వెంట పడ్డాడు. నన్ను ప్రేమించు, వివాహం చేసుకో, ఈ ఇంద్రుడు నదిలివారే, ఏం పర్వాలేదులే, నాకు ఎంతో అద్భుతమైన తపశ్శక్తి వల్ల సాధించిన సామ్రాజ్యం ఉంది, గుహలో ఉన్నాం, ఈ ఇంద్రుడి వైభవం కంటే నా వైభవం గొప్పది, రకరకాల భక్ష్య భోజ్యాదులు ఉన్నాయి, పానీయాదులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, శయనాగారాలు ఉన్నాయి, అక్కడ పడుకోవడానికి మంచి హంసతూలిక తల్పాలని బంగారంతో ఉన్నటువంటి వాటిని తయారు చేశాను, పాత్రలు ఉన్నాయి, ఇంకా గాత్రానికి నీ గాత్రం కావాలి అన్నాడు. హేమ మొదట్లో ఒప్పుకోలేదు. వీడు పదే పదే అడుగుతూ ఉంటే ఒకరోజు నాకు కొండ గుహ దగ్గరకు వచ్చి వీడి సామ్రాజ్యాన్ని కొంచెం చూసింది. చూశాక ఆవిడకు కూడా సంపదలు కదా, బాయిదారి బంగారం భలే ఆకర్షిస్తుంది ఎంతవాడినైనా, వాడు ఎంత జ్ఞాని అయినా, నేను ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకోనన్న వాడు కూడా ఓ ఉంగరం మీరు తొడగండి పోన్లండి అంటాడు. అలాగా ఈ సువర్ణమునకు ఆకర్షించబడే ఒక లక్షణం ఉందిట, సువర్ణం ఆకర్షిస్తుంది. దాంతో ఆవిడ లొంగి వీడు వెంటబడ్డం మొదలెట్టింది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఓరి దుర్మారు కూడా, నేను ఇష్టపడే నా అప్సరసను పట్టుకుపోతావా, ఇక మీదట స్వర్గం చిన్నబోదా, స్వర్గంలో ఆవిడ చేసే పని కేవలం నృత్యం ఆగిపోయింది, ఈవిడ నృత్యం అక్కడికి పోవడంతో అని వాడు ఓ రోజున వజ్రాయుధం పుచ్చుకుని ఈ మయుడి మీదకి వచ్చేశాడు. ఇక మయుడికి వాడికి ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రుడి ముందు వాడెక్కడవుతాడు? ఇంద్రుడు ఒక్క దెబ్బతో వజ్రాయుధంతో వాడిని ఎత్తి మీద ఢామ్మని కొట్టాడు. వాడు చచ్చిపోయాడు ఆ క్షణమే. మయుడు అంటే పాండవులకి మయసభను నిర్మించిన మయుడు కాదు. ఈ మయుళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి మయుడు అనేది పేరు కాస్తుమా, మయుడు అనేది పదవి. ఇంద్రుడు ఎలా అయితే పదవియో, విశ్వకర్మ, మయుడు ఇవన్నీ కూడా పదవులు. ఈ పదవులలో ఎవరుంటే వాడికి ఆ పేరు వస్తుంది. పాండవులకి మయసభను నిర్మించిన మయుడు మరొకడు. ఇతడు త్రిపురాసురులని ముగ్గురికి 3 పురములు కట్టించిన మయుడు. మత్స్యపురాణంలో ఈ విషయం ఉంటుంది. ఏమని, మత్స్యపురాణంలో పూర్వం మయుడనేటటువంటి దానవ శిల్పి త్రిపురాసురులు 3 కూడా 3 నగరాలు నిర్మించి ఇచ్చాడు. ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, ఒకటి ఇనుముతో. ఈ మూడు పురములను ఇంద్రుడు ఒకే చోటకి చేర్చి నారాయణాస్త్రంతో కొట్టి చంపేశాడు. ఆ దెబ్బతో త్రిపురాసురులు చచ్చిపోగానే మయుడికి భయం వేసింది. అమ్మో, త్రిపురాసురుల్ని చంపిన శివుడి దృష్టి నా మీద పెడితే నేనేమైపోతానో అని బ్రహ్మ కోసం తపస్సు చేసి ఇదిగో ఈ కొండగుహలోకి వచ్చి కొత్త సామ్రాజ్యం స్థాపించుకున్నాడు. ఎన్ని చేసినా శివుడికి చేసిన ద్రోహం ఉందే, ఆ ద్రోహం ఎక్కడికి పోతుంది? అందుకే ఇప్పుడు వజ్రాయుధం దెబ్బకి చచ్చిపోయాడు. ఈ మయుడు చావగానే హేమ, అయ్యో నా కోసం ఇంత సామ్రాజ్యం సృష్టించానన్నాడు, వీడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెడితే ఏమవుతాడో, ఏమవుతానో ఏమిటో అని బెంగ పెట్టుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఇంద్రుడు నిన్నేమి అనడు, ఇంద్రుడి దగ్గర నృత్యమూ చెయ్యి, ఈ సామ్రాజ్యాన్ని నువ్వే అనుభవించు, వాడు ఎలాగో నీకు ఇద్దాం అనుకున్నాడు, వాడు చచ్చిపోయాడు కాబట్టి వాడు ప్రేమించిన నీకే ఈ సంపద చెందడం న్యాయం అన్నాడు బ్రహ్మ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, నొక్కి చెబుతున్నాను, వినండి. ఇదంచ బ్రహ్మణా దత్తం, ఇదంచ బ్రహ్మణా దత్తం హేమాయై వనముత్తమం శాశ్వతాః కామభోగాశ్చ గృహం చేదం హిరణ్మయం. ఇంత సుస్పష్టంగా బ్రహ్మణాదత్తం అని కిష్కింధాకాండలో ఉంటే ఒక ఆయన అనువాదం చేస్తూనో పురాణంలోనో మయుడిచ్చాడు స్వయంప్రభకి అని చెప్పారు, హేమకి మయుడిచ్చాడని. మయుడు ఇవ్వడానికి వాడెక్కడేవో చచ్చిపోయాడు వాడు. అందుకే వాల్మీకి మహర్షే మనకి ప్రమాణం కొన్ని విషయాలు, ఆయన చెప్పకపోతే ఇంకోటెవడి దగ్గరికైనా పెడతాం మనం. కిష్కింధాకాండలోని శ్లోకం అన్నమాట, ఏనాడైతే మయుడు చచ్చాడో ఆ క్షణమే బ్రహ్మ అక్కడికి వచ్చి, అమ్మాయి మయుడు నిన్ను ప్రేమించాడు గనక ఈ గుహ, ఈ గుహలో ఉన్న ఈ భవనాలు, ఈ సామ్రాజ్యం అంతా నీదే, నీవు స్వీకరించు అని బ్రహ్మదేవుడు స్వయంగా ఇచ్చాడు హేమకి ఈ ఉత్తమమైన వనాన్ని, ఈ కామభోగాలని, బంగారంతో నిర్మింపబడిన ఈ గృహాన్ని అన్నీ ఇచ్చేశాడు. హేమ నన్ను పిలిచి, నేను ఆవిడికి బాగా ఇష్ట సఖురాలిని గనక సఖీ స్వయంప్రభ, నేను తరచుగా ఇంద్రసభలో ఉంటాను, ఇంద్రుడి దగ్గర నృత్యం చేసి ఆనంద పెడుతూ ఉంటాను, నేను స్వర్గస్త్రీని, అస్తమాను భూలోకానికి వచ్చి గుహల్లో విహరించడం కుదరదు, ఏదో తోచినప్పుడు విహారానికి వస్తాను, మిగతా వేళల్లో నువ్వు ఇక్కడ ఉండి ఈ సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడు అనగానే ఈవిడంది మళ్ళీ స్వయంప్రభ, నాకు వస్తువుల మీద కోరిక లేదు, తపస్సు మీద తప్ప దేని మీద దృష్టి లేదు అంది. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చాను, నువ్వు వీటిని వ్యర్థం చెయ్యవు, నువ్వు హాయిగా ఇక్కడ తపస్సు చేసుకో, సరోవరం ఉంది, పూజకి వాటికి కావలసిన సామగ్రి ఉంది, బంగారం మీద ఆశ లేకుండా బంగారం మధ్యలో ఉంటూ తపస్సు చేస్తే ఇంకా మెచ్చుకుంటాడు పరమాత్మ. మనం అన్నీ ఉన్నప్పుడు ఉపవాసం ఉంటే అది గొప్ప, ఏమీ లేనప్పుడు ఎవడైనా ఉపవాసం ఉంటాడు, తిండి దొరకలేదు అప్పుడు వాడు ఏకాదశి కదండి పోన్లండి తిండి దొరకపోవడమే మంచిదైంది అంటే దొరకలేదు కాబట్టి ఉపవాసం ఉన్నాడు. అదే ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు శుభ్రంగా చుట్టూత దద్దోజనం, కట్టుపొంగలి, పులిహేర, మంచి పకోడీలు, పాయసం ఇవన్నీ ఉన్నాయంటే అప్పుడు కూడా కూర్చుని మధ్యలో అస్సలు దృష్టి పెట్టకుండా ఉపవాసం ఉంటే అది ఘనత. ఓ స్వయంప్రభ, ఈ సువర్ణం, ఈ ఐశ్వర్యానికి లొంగకుండా నువ్వు తపస్సు చెయ్యి, నీ అనుమతి లేకుండా ఎవరూ లోపలికి అడుగు పెట్టలేరు, అథవా అడుగు పెడితే లోపలే చచ్చేదాకా ఉండవలసింది, ఇంక బయటికి వెళ్ళలేరు, ఇది నేను నీకు ఇస్తున్న వరం, నీవు మాత్రమే ఎవరినైనా బయటికి తీసుకెళ్ళగలవు, ఈ సామ్రాజ్యం నీది, నా అనుజ్ఞతో ఇక్కడ సుఖంగా ఉండు, తపస్సు చేసుకో, దీన్ని ఎవరు నాశనం చేయకుండా కాపాడు. సాధారణంగా ఇది అల్పదృష్టి కలిగిన వారికి కనపడదు, ఇది కనపడిందంటే వాడు మహాత్ముడు అయి ఉండాలి, అంటే హనుమంతుడు లాంటి వాళ్ళకే కనపడుతుంది, ఎవరికి కనపడదని ముందే చెప్పింది చెప్పకుండానే. అందుకే ఇప్పుడు మనం వెళ్ళినా ఆ ప్రాంతాల్లో ఇలాంటి గుహలు కనపడవండి, ఎంతోమంది మహానుభావులు ఇప్పటికీ హిమాలయాలలో తపస్సు చేస్తున్నారు, ఎవరికి పడితే వారికి కనపడతారా? వారి దర్శనం అవ్వాలంటే మనకి సాధన కావాలి, మహాసాధన కావాలి, అంత తేలికగా దర్శనం ఇవ్వమంటే ఎవరు వారు? ఇప్పుడు ఆనాడు మా చెలికత్తె నాకు ఇచ్చింది, నన్ను స్వయం ప్రభ అంటారు, మేరుసావర్ని కూతుర్ని అని చెప్పింది ఆవిడ స్వయంగా, నేను మేరుసావర్ని కూతురిని, మనకి 14 మంది మనువులు ఉన్నారు, అందులో మొదటివాడి పేరు స్వయంభవ మనువు, రెండోవాడు స్వారోచిష మనువు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వత మనువు. ఇప్పుడు మనం ఏడో మనువు కాలంలో ఉన్నాం కాబట్టి సంకల్పంలో వైవస్వత మన్వంతరి అని చెప్పుకుంటున్నాం. ఈ తర్వాత వచ్చేవాడు సూర్యపుత్రుడు, ఛాయాదేవికి పుట్టాడు, సూర్య ఛాయాదేవుల యొక్క కుమారుడు. ఆయనకి సూర్య సావర్ణి అని పేరు. ఆ తర్వాత వచ్చేవాడు మేరుసావర్ణి, మేరుసావర్ణి తర్వాత బ్రహ్మసావర్ణి, బ్రహ్మసావర్ణి తర్వాత దక్షసావర్ణి, దక్షసావర్ణి తర్వాత రుద్రసావర్ణి. ఆ రుద్రసావర్ణి తర్వాత రౌచ్యుడు, భౌత్యుడు, మొత్తం 14 మంది మనువులు అన్నమాట. ఇందులో మేరుసావర్ణి అనేవాడు కూడా భవిష్యత్తులో, ఇప్పుడు ప్రస్తుతం మనకి 7వ మనువు కాలంలో ఉన్నాం, ఈ తర్వాత 8వ మనువు సూర్యసావర్ణి. సూర్యసావర్ణి తర్వాత మనకి 9వ మనువు వస్తాడు, ఆ మనువు పేరు మేరుసావర్ణి. ఆయన కూతురు అన్నమాట ఈవిడ. వీళ్ళంతా ముందే ఉన్నారు పైన, కానీ పోస్టింగ్ లేకుండా ఉన్నారు ప్రస్తుతానికి. అంటే వీళ్ళు సెలెక్టెడ్, మనకి చూస్తారు సరే డిఎస్సి సెలెక్టెడ్, కానీ పోస్టింగ్ లేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాకపోతే వీళ్ళకి మాత్రం తెలుసు, వీళ్ళకి ఈ మనువు అయ్యాక ఆ మనువు, ఆ మనువు అయ్యాక వీళ్ళు, అప్పటిదాకా వీళ్ళు బ్రహ్మలోకంలోనే ఉంటారు, అయిపోయిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఆశ్చర్యం, స్వయంభువు కానీ, ఆ స్వయంభూ తర్వాత వచ్చినటువంటి సారోచిషుడు కానీ వీళ్ళందరూ ఇప్పుడు బ్రహ్మ దగ్గర ఉంటారు. వీళ్ళంతా మళ్ళీ ఈ 14 మంది రొటేషన్, 14వ అయ్యాక మళ్ళీ స్వయంభూ మను వస్తాడు, మళ్ళీ సారోచిషుడు వస్తారు. మనువులు మాత్రం అలా తిరుగుతూనే ఉంటారు. ఇంద్రుళ్ళు మారిపోతారు. ప్రస్తుతం ఉన్న ఇంద్రుడి పేరు పురంధరుడు. వీడి పని అయిపోయాక ఇతడు బ్రహ్మలోకానికి పోతాడు, బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు. అందులో మేరుసావర్ణి అంతటి వాడు కూతురి స్వయంప్రభ అంటే, అందుకే ఆవిడకి అంత తపశ్శక్తి వచ్చింది. మహాత్మురాలు ఆవిడ. మేరుపర్వతమున కూతురుకి సూర్యభగవానుడికి పుట్టింది కనుక మేరుసావర్ణి అన్నారు. చాలా గొప్ప కథలు ఇవన్నీ మార్కండేయ పురాణంలో ఉంటాయి. కాకపోతే సంపూర్ణంగా మార్కండేయ పురాణాన్ని మనం చెప్పుకోవాలంటే పెద్ద కాలం పడుతుంది అన్నమాట. ఆ తల్లి ఈ వివరాలన్నీ చెప్పి, నాయనలారా నా చరిత్ర తెలిసింది కదా, ఈ సామ్రాజ్యం అంతా మా హేమది, నేను దానిని సంరక్షకురాలిని రక్షిస్తున్నాను, ఈ కొండగుహలోకి ఎవడు అడుగుపెట్టాడు, అడుగుపెడితే ఇక దారి తెలియక ఇందులోనే తిరిగి 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 చివరికి చచ్చిపోతాడు, బయటికి వెళ్ళలేడు. ఆహారం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు, నేను అనుజ్ఞ ఇచ్చాను గనక మీరు తినగలిగారు. అదే నేను అనుజ్ఞ ఇవ్వకపోతే ఆహారం ముట్టుకోలేరు, అది లోపలికి వెళ్ళదు, చచ్చి ఊరుకుంటారు. అప్పుడప్పుడు కొన్ని బోర్ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు భయంకరంగా ఉంటాయి, నోట్లోకి వెళ్ళాగాడు వాడు చచ్చిపోయాడే. ఆ బోర్ నీరు కంటే చాలా డేంజర్ ఇది, జాగ్రత్త ఏమనుకుంటున్నారో. ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ కొండగుహలోకి బహుశా భ్రమతో వచ్చి ఉంటారని, కానీ అమ్మ ఏం చెప్పను తల్లి, నీ అనుగ్రహం వల్ల మాకు ఆకలి తీరింది, దాహం తీరింది, ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప తాపస్వో తెలిసింది మాకు, తపస్వినివో నువ్వు, మాకు ఆహారం పెట్టి మంచినీళ్ళిచ్చి ప్రాణం నిలబెట్టావు, మేం కూడా నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామనుకుంటున్నాం. హనుమంతుడి గొప్పతనం ఇదే, ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యాలి, ఇది హనుమంతుడి నియమం. యత్వయా రక్షితాః సర్వే మ్రియమాణా బుభుక్షయా బ్రూహి ప్రత్యుపకారార్థం కింతే కుర్వంతు వానరాః. అమ్మా నీ దయవల్ల ఆకలి తీరింది, దాహం తీరింది, మా ప్రాణం నిలబెట్టావు, అనేక విశేషాలు చెప్పావు, ఇప్పుడు మేము నీకేదన్నా ఉపకారం చేయగలమా, నీకేదన్నా సేవ చేయమంటే చేస్తాం, కోరుకో అనగానే, నాకెందుకు నాయనా, నేను తపస్విని, వైరాగ్యంతో బతుకుతున్నాను, నాకు కావాలంటే అన్నీ నేనే సృష్టించుకుంటాను, నాకేమక్కర్లేదు, ఇక వెళ్ళి రండి. పైగా ఇంకోటి ఏంటంటే, బయటపడేందుకు మాత్రం మీకు మార్గం ఇక్కడి నుంచి లేదు అంది. అయితే ఒక చిన్న ఉపకారం చెయ్యి, మా సేవ నీకు అక్కర్లా, నీ అనుగ్రహం మాకు కావాలి. లోపలికి వచ్చాం, బడలికి తీరింది, ఇందులోంచి బయటపడకపోతే ఇంకా శాశ్వతంగా గురుద్రోహం, రాజద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఉవాచ హనుమాన్ వాక్యం తాం అనిందిత చేష్టితాం శరణం తాం ప్రపన్నాస్మహ సర్వే వై ధర్మచారిణి. నువ్వు ధర్మచారిణివి, ధర్మం ఎరిగిన దానివి, మేము నిన్ను ఇప్పుడు శరణు కోరుతున్నాం, నువ్వు తప్ప మాకు దిక్కులేదు, నువ్వే మాకు అమ్మవారివి, నువ్వే దేవతవి తల్లి, నీ పాదాలు గట్టిగా పట్టుకుంటాం, మేము నీ శరణు తొచ్చాం, మాకు అభయం ఇయ్యి, ఈ కొండగుహలో నుంచి తక్షణం బయటపడే మార్గం చెప్పు, లేకపోతే మేము మా రాజుగారికి ఇచ్చిన మాట తప్పి నరకం పాలైపోతాం, మమ్మల్ని అందరినీ బయటికి చేర్చవమ్మా తల్లి, నీ పేరు చెప్పుకుంటామని. కానీ ఆవిడ చిరునవ్వు నవ్వి, నిజం చెప్పాలంటే ఇందులోంచి బయటపడడం అసంభవం, కానీ నన్ను శరణుదొచ్చారు, అన్నిటికీ మించి మీకు తప్పక నేను సాయం చేయాలి. ఆ సాయం చేయవలసిన బాధ్యత ఎందుకుందంటే, మీరు రామకార్యం మీద వచ్చారు. రాముడి పని అంటే ఈ చరాచర జగత్తులో ఉన్న కొండ, గుట్ట, మిట్ట, పక్షి అనే తేడా లేకుండా అందరూ చేయవలసిందే, అది రాముడి గొప్పతనం, అది గుర్తుపెట్టుకోండి మనం. నిజానికి కేవలం వానరులైతే ఆవిడ సాయం చేసినో చేసినో చెప్పునో అది వేరే విషయం. కానీ ఇక్కడ రాముడి కార్యం, సీతాన్వేషణ జరగాలి, సమస్త లోకాలన్నీ సీత మీద ఆధారపడి ఉన్నాయి. అందువల్ల మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకుపోతాను, కళ్ళు తెరిచి ఉండగా మీరు బయటికి వెళ్ళలేరు కాబట్టి కళ్ళు మూసుకోండి అంది ఆవిడ. ఎక్కడైనా మీరు చూడండి, కృష్ణుడు కూడా అంతే, మీరు కళ్ళు మూసుకుంటే మీ ఇంటికి చేరుస్తానంటాడు ఆయన. కళ్ళు తెరవగా మహిమ చూపించకూడదు. అందుకే ఆవిడ మీ అందరూ కళ్ళు మూసుకోండి అంది. అందరూ బంగారం లాంటి చేతులతోటిట, అందులో వాల్మీకి మహర్షి చమత్కారం, మృదువైన చేతులతో కళ్ళు ఇలా మూసుకున్నారు అన్నాడు. అందరి చేతులు అలా మృదువుగా ఉంటాయా, కానీ వ్యంగ్య అర్థం అంటారన్నమాట. చేతులు ఎలా ఉన్నా సరే మనం ఎప్పుడూ కూడా తిట్టకూడదు, బండ చేతులు అనకూడదట. అందుకని మృదువైన చేతులతో కళ్ళు మూసుకున్నారు వాళ్ళు. ఎవరికైనా పాండిత్యం లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సుంఠవి అని అంటే ఎంత ప్రమాదం. సుంఠ అని ఎవరినైనా అంటే తంట వస్తుంది, వాడు తంతాడు కూడా. అదే చక్కగా ఎవరినైనా మీరు ఎంత పండితులండి అంటే చాలు, ఏవాడిని తిట్టినట్టే, వేరే తిట్టక్కర్లా, వ్యంగ్యం అది. అలాంటి వ్యంగ్యము యొక్క రచన అప్పుడప్పుడు వాల్మీకి దాంట్లో కొంచెం కొంటితనం చూస్తుంది అనమాట. మహాకవులు కదా వాళ్ళు, వాళ్ళంతా ఆ చేతులతో అలా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికల్లా కొండ బయట ఉన్నారట, బిలం బయట. అది ఆ మహాత్మురాలి మహామహిమ. సాత్వం అస్మాత్ బలాత్ ఘోరాత్ ఉత్తారయుతుమర్హసి అని ఒక్కసారి అండంతో, అమ్మా నువ్వు ఈ భయంకర బిలం నుండి బయట చేర్చు అనగానే వాళ్ళని కళ్ళు మూసుకునేలా చేసి ఆ బిలం నుంచి ఆవిడ బయట పారేసింది. అందరూ ఇప్పుడు బిలం బయటకు వచ్చారు. ఆ బిలానికి ఎదురుగుండా కనబడుతోంది భయంకరమైన కెరటాలతో తరంగాలతో ఉవ్వెత్తునలేస్తున్న సముద్రం, మహాసముద్రం, దక్షిణ సముద్రం. ఇప్పుడు ఆవిడ కొండ బయటకు వచ్చి, అబ్బాయిలు బిలం నుంచి బయటికి చేర్చాను, నా బాధ్యత అయిపోయింది, ఇదిగో సముద్రం, ఈ సముద్రం దాటి వెళ్ళగలిగితే ఇక మీకు శుభాలు అవుతాయి, ఇక్కడితో నా పని అయ్యింది అని వెంటనే ఆవిడ సెలవు తీసుకుని హాయిగా మాయమైపోయింది, క్షణంలో అదృశ్యం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా బతుకు జీవుడా బయటకు వచ్చామరా బాబు అని చూశారు. ఏం బతుకు జీవుడా, అసలు బతుకు ఇప్పుడే పోయింది అన్నాడు అంగదుడు చూసి. ఎందుకంటే బిలానికి బయటంతా ఇంత పూర్వం వచ్చిన బిలం కాకుండా అవతల వైపు చేర్చింది ఆవిడ, వీళ్ళని కావాలనే సముద్రం దగ్గర చేర్చింది. లేకపోతే ఇదివరకు వచ్చినటువంటి మార్గం వేరు, ఇప్పుడు బయటకు వచ్చిన మార్గం వేరు. ఒక మహాప్రదేశానికి వీళ్ళు శ్రమ పడకుండా చేర్చింది. నిజంగా ఇంకో రహస్యం చెప్పనా, వీళ్ళే కనుక ఆ కొండ బిలంలోకి వెళ్లకుండా వెతకడం మొదలు పెడితే ఇంకొక 5-6 రోజులు అయితే కానీ సముద్రం దగ్గరికి రాలేరు. ఇప్పుడు ఆవిడ దయవల్ల కేవలం 4-5 ఘడియలలో ఆహారము తిన్నారు, అలసటా తీర్చుకున్నారు, వీళ్ళందరినీ క్షణాలలో సముద్ర తీరానికి చేర్చింది. ఆవిడ పని ఆవిడ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎదురుగుండా చూస్తే ఉల్లోటోత్తుంగ తరంగాలు, పెద్ద పెద్ద కెరటాలు పైకి లేచిపోతున్నాయి. సముద్రం పెద్ద ఘోష భయంకరంగా ఉంది. అది తప్ప ముందుకు వెళ్ళడానికి ఇంకో మార్గం లేదు. అంత జలం జలం జలం, మహాజలం. ఆ సముద్రాన్ని చూడగానే వీళ్ళందరికీ ఉత్సాహం నీరు గారిపోయింది. కిందకి దిగి సముద్ర తీరంలో కూర్చుని అంగదుడు, ఇంతకాలం మనం ఎప్పుడో ఒకప్పుడు సీతని చూసి తిరిగి ఇంటికి వెళ్ళగలము అనుకున్నాం, ఇంకా ఆ ఆశ నాకు తొలగిపోయింది. నెల గడిచిపోతోంది, ఇంకా కొద్ది ఘడియలలో మాసం పూర్తయిపోతుంది. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెడితే ఆలస్యంగా సందేహం లేకుండా సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు. ధ్రువల్నో హింసిత రాజా సర్వాన్ ప్రతిగతానిత వధేనా ప్రతిరూపేణ శ్రేయా మృత్యురిహైవన. సందేహం లేదు, సుగ్రీవుడి ఆజ్ఞ కఠినమైన ఆజ్ఞ. నెల్లాళ్ళు దాటాక వచ్చారా మీ అంతం చూస్తాను, సీతను చూడకుండా ఆలస్యంగా రావద్దన్నాడు ఆయన. సీతను చూసి ఉంటే ఆలస్యంగా వెళ్ళినా ప్రమాదం లేదు, ఇప్పటి వరకు సీతను చూడలేదు, చూస్తామని ఆశ లేదు. ఆలస్యంగా ఇప్పుడు వెనక్కి తిరిగి వెడితే హింసించి తీరతాడు, అందరినీ చంపి తీరతాడు, మనకు మృత్యువు తప్పదు. ఆ మృత్యువు అక్కడికి వెళ్ళాక వచ్చే బదులు ఇక్కడే చస్తే మంచిది కదా. నా మాట విని మనందరం ఇక్కడే ఏ సముద్రంలోనో దూకి చచ్చిపోదామా, లేదా ఆత్మహత్య ఇంకే రకంగా చేసుకుంటే బాగుంటుంది అని అందరితోటి అన్నాడు. పైగా మా పిన్నాన్న చాలా దుర్మార్గుడు, క్రూరుడు, మా నాన్నని చంపేశాడు, మా వారిని చంపి రాజ్యం అంతా లాగాడు. అసలు చిన్నప్పటి నుంచి నా మీద అతనికి ఎప్పుడూ అభిమానం లేదు, ఇంత దారుణమైన కోపం వచ్చేసింది అతనికి ఆ కాసేపట్లో. హాయిగా తిన్న తండ్రిని ప్రేమించిన వాడే, కానీ ఇప్పుడు భయం పట్టుకోగానే లేనిపోయిన ఆలోచనలు. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే, ఇంత బుద్ధిమంతుడు, ఎంత జ్ఞాని అయిన అంగదుడు అన్న మాట ఏమిటో తెలుసా, మా నాన్నని రాముడి చేత చంపించాడు, మా పిన్నాన్న సుగ్రీవుడు. ఆ తర్వాతైనా రాముడు నన్ను యువరాజుగా అభిషేకించాడు తప్ప మా సుగ్రీవుడు అభిషేకించాడా? అదే మా పిన్నాన్న లక్షణం అన్నాడండి. ఇది కిష్కింధాకాండలో అతడు అన్నమాట. రాముడి దయవల్ల యువరాజును అయ్యాను తప్ప సుగ్రీవుడి దయవల్ల కాదు. మా సుగ్రీవుడికి ఎప్పుడూ కోపమే. ఒకప్పుడు మా నాన్నతో ఉన్న విరోధం వల్ల అతని కొడుకులు కాబట్టి నా అంతం చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు వెళ్ళానంటే మిమ్మల్ని ఎలా ఉన్నా నన్ను మాత్రం చంపి తీరతాడు. ఇంకెందుకు ఆయన దగ్గరికి వెళ్ళడం అనగానే ఇందులో తారుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. వాడు నిజంగా మంచి చంద్రుడి లాంటి కాంతి కలిగిన వాడు, తెలివైన వాడు. కాకపోతే వీడి దగ్గర కొంచెం నక్క చిత్తులను ఉన్నాయి. వానరులు అందరూ కూడా ఉత్తములు అనుకుంటున్నారా? రాముడి దగ్గర ఉన్నప్పుడే అలా ఉన్నారు. ద్విధుడు అని ఒకడున్నాడు, మైందుడు ద్విధుడు, వీళ్ళిద్దరూ కూడా అశ్వనీ దేవతల వరం వల్ల పుట్టారు. అందులో ద్విధుడు అన్నవాడు బలరాముడిని ఏడిపించి, ఆడవాళ్ళని ఏడిపిస్తే, అసభ్యంగా ప్రవర్తిస్తే బలరాముడు చంపేశాడు మహాభాగవతంలో. కాబట్టి ఇంత రాముడికి సాయం చేసిన ద్విధుడే, ఆ రాముడితో పాటు ఉన్న లక్ష్మణుడికి సాయం చేసిన ద్విధుడే. లక్ష్మణుడు బలరాముడిగా ఉంటే ఆయన భార్యల వస్త్రాలు చింపి బలరాముడి ఆగ్రహానికి గురై తెచ్చాడు. కోతి బుద్ధులు కొన్ని కొందరి దగ్గర ఉంటాయి. అందరూ హనుమంతుడిలాగా అందరూ జ్ఞానులుగా ఉండలేరు కదా. వాళ్ళలో కూడా సహజమైన కొన్ని లక్షణాలు భూమి మీద ఉండాక వస్తాయి. అందుకే అటువంటి బుద్ధి ఆవరించి అంగదుడు, మా చిన్నాన్నకి నా మీద ఏమాత్రం ప్రేమ లేదు, రాముడే నన్ను యువరాజుగా చేశాడు, ఇప్పుడు వెళ్ళానంటే సుగ్రీవుడు నన్ను చంపేస్తాడు, ఇంక వెళ్ళకూడదు అనగానే ఈ చపలత్వం కలిగిన తారుడనేవాడు అంగదుడికి మిత్రుడు గనక వెంటనే అతడన్నాడు, అబ్బే నువ్వు అన్నది నిజమే, మనం వెనక్కి వెళ్ళామంటే సుగ్రీవుడు అందరినీ చంపడం ఖాయం. తథా బ్రువతి తారేతు తారాధిపతి వర్చసి అథమేనే హృతం రాజ్యం హనుమానంగదేన తత్తు. తారాధిపతి వంటి కాంతి కలిగిన ఈయన మళ్ళీ వెనక్కి తిరిగి వెడితే హింసితుడవుతాడు. సుగ్రీవుడు ఇతడికి మరణశిక్ష ఇస్తాడు. అతనితో పాటు అతని అనుయాయులమైన మనందరికీ మరణం తప్పదు. ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడి రోజు ఇంత పిండం నోట్లో పడేలా చూసుకోవాలంటే ఒకటే మార్గం, ఈ గుహ చాలా బాగుంది, ఈ వృక్షబిలం, అందులోకి వెళ్ళిపోదాం. స్వయంప్రభకి మన మీద అభిమానం కలిగిందిగా, హాయిగా రోజు వేళకి ఆ ద్రాక్షారసాలు, ఇంకా మద్యాలు, ఫలాలు ఇవన్నీ సుఖంగా తింటే అక్కడ ఉండిపోదాం. ఆ కొండ గుహలోకి ఎవరూ రాలేరుగా, వస్తే బయటికి రాలేరుగా. దాంతో సుగ్రీవుడికి మనం అందులో ఉన్నామని తెలియదు. యావజ్జీవితం అందులో సుఖంగా గడిపేద్దాం, ముసల్తనంలో చచ్చిపోదాం. అసలు నన్ను అడిగితే అందులో పదార్థాలు తిన్న వాళ్ళకి ముసల్తనము రాదు, దుర్మరణము రాదు. ఏ రకంగా చూసినా మనం ఈ తిరగడం దండగా వేళకింత తింటూ హాయిగా అందులో పడి ఉంటే బాగుంటుందన్నాడు. అంటే కొంచెం తిండిపోతులు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అప్పుడప్పుడు, హాయిగా ఫ్రీగా దొరుకుతుంది, ఇంకెందుకు అక్కడే పడుందాం తిందాం అనగానే వెంటనే అంగదుడు కూడా భలే మంచి ఆలోచన, ఇదే బాగుంటుందన్నాడు. ఈ తక్కిన వాళ్ళు కూడా ఈ లోలత్వంతో ఉన్న వాళ్ళంతా, మనందరం అందులోకి పోతేనే బాగుంటుంది వెళ్ళి చావడం కంటే, ఇంచుమించు అందరూ అంగదుడి ఆలోచనలోకి వచ్చారు. కొద్దిమంది తప్ప నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళు మాత్రం పొరపాటున అలాంటి వెర్రి ఆలోచనలు చేయరు. వెంటనే హనుమంతుడు ఒక క్షణం ఆలోచన చేసి, హారి అంగదా, రాజకీయ నాయకుడు అంటే నువ్వేరా అనుకున్నాడు లోపల, నీలో మంచి తెలివితేటలున్నాయి. హనుమంతుడు అన్నమాట చెబుతున్నాను నేను ఇప్పుడు, ఆ మాట అన్నమాట, ఈతడు భవిష్యత్తులో రాజు అవ్వగలడు. ఎవరిని ఎలా రెచ్చగొట్టి తన వైపు తిప్పుకోవాలో బాగా తెలుసు ఈతనికి. బుద్ధ్యా అష్టాంగయాయుక్తం చతుర్బల సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలిన సుతం. ఈ వాలిపుత్రుడు అంగదుడిలో కొన్ని శుభలక్షణములు ఉన్నాయి. అవి ఉన్నవాడు గ్యారంటీగా ఇవాడు కాకపోతే రేపైనా ప్రభుత్వాన్ని వశం చేసుకోగలడు. రాజ్య పరిపాలన చేయాలంటే ఆ లక్షణాలు ఉండాలి, అవన్నీ ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటి, అష్టాంగ మార్గము. రాజుగారికి ముందుగా 8 అష్టాంగ మార్గం అనే పేరుతో ఉన్న లక్షణములు ఉండాలి. తర్వాత 4 చతుర్బలాలు ఉండాలి, చతుర్దశ గుణములు ఉండాలి. 8 బలములు, 4 బలములు, 14 గుణములు, ఇవి ఉన్నవాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అందులో అష్టాంగ మార్గం ఏమిటి, రాజులకు ఉన్న అష్టాంగ మార్గం మొట్టమొదటిది ఏమిటంటే అది బుద్ధికి సంబంధించి వినాలనే కోరిక. ఇవన్నీ 8 కూడా తెలివితేటలకు సంబంధించింది. రాజు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నా అన్నీ వినాలి, శ్రద్ధగా వినాలి. గూఢచారులు చెప్పింది వినాలి, పురాణాలు వినాలి, సభలో చెప్పిన వినాలి. వినాలి కదా అని వినడమే తప్ప తొందరపడకూడదు. మళ్ళీ మొట్టమొదటిది ఎప్పుడు వినాలి, వినదగుని ఎవ్వరు చెప్పినా. రెండోది ఏంటి, విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, ధారణ చెయ్యాలి. 8 మార్గాల్లో ఒకటి వినాలి, 2 ధారణ, 3 ఈ గ్రహించిన దాన్ని మనస్సులో ఊహించాలి. అంతా విన్నాడు, ధారణ చేశాడు, ఇది మంచా చెడ్డా అని మనస్సులో పెట్టుకుని బాగా ఆలోచించాలి. ఇంకా 4 ఊహించాలి. కొన్ని సందర్భాల్లో అన్నీ ఎవరు చెప్పరు, ఓహో ఇలా జరిగి ఉంటుంది అని నిజమైన ఊహ చెయ్యాలి. అది కూడా అది సుగ్రీవుడికి ఉంది. అందుకే హనుమంతుడు సీతను చూసే వచ్చాడు, అందుకే అంగదాదులు మధువనంలో ప్రవేశించి తాగారు అని ఊహించాడు. ఆ ఊహ ఉంది కాబట్టి సుగ్రీవుడు రాజయ్యాడు. కొన్ని కొన్ని మనస్సులో ఊహిస్తారు. ఇంకా 5 సంశయ నివృత్తి, సందేహమును తాను తొలగించుకోవాలి, ఇతరులకి తొలగించాలి. 6 అర్థం చక్కగా గ్రహించాలి. ఎవడు చెప్పినా దాన్ని గ్రహించాలి, తొందరపడిపోయి వేరే అపార్థం చేసుకోకూడదు, వినాలి, పూర్తిగా విని అర్థం గ్రహించాలి. 7 మనోబలం, అంతులేని మనోబలం ఉండాలి మహారాజు అంటే. 8 తత్వజ్ఞానాన్ని గ్రహించాలి, విన్న దాంట్లో ఉన్న లోతు ఎటువంటిదో తెలియాలన్నమాట. ఈ 8 అష్టాంగ బుద్ధి మార్గము. ఇక 4 బలాలు ఏమిటి? సామం, దానం, భేదం, దండం. సామదాన భేద దండోపాయాలనే 4 మార్గాలు కూడా రాజుగారికి తెలియాలి. ముందెప్పుడు శత్రువుని మంచిగా చెప్పి లొంగ తీసుకోవాలి. అలా మంచిగా చెప్పి లొంగ తీసుకోవడానికి సామము అని పేరు. వినడనుకోండి, అప్పుడు దానం డబ్బిచ్చి లొంగ తీసుకోవాలి లంచంతో. అప్పుడు లొంగపోతే దండం 4 తన్ని కొట్టి శిక్షించి దారిలో పెట్టాలి. ఈ 3 కుదరకపోతే శత్రువులకి మధ్యలో వాళ్లలో వాళ్ళకి తగాదా పెట్టాలి, వాళ్లలో వాళ్ళు విడగొట్టేయాలి. అది భేదోపాయం. ఈ సామదాన భేద దండోపాయాలనే 4 మార్గాలు తెలియాలి రాజుకి. 8 బుద్ధి మార్గములు, 4 బలములు, ఇంకా 14 గుణములు. ఇది ఇంకా చాలా గొప్పది. ఒక రాజుకనే కాదు మనకు కూడా ఉంటే చాలా మంచిది. ఆర్గనైజర్స్కి ఇవన్నీ ఉండాలి. 1 దేశకాలములు తెలియాలి, ఆ దేశం ఏమిటి, కాలం ఏమిటి, మన పరిస్థితి ఏమిటో తెలియాలి. 2 దృఢత్వం ఉండాలి. ఇంకొకసారి ఒక పని, ఒక నిర్ణయం తీసుకుంటే చాలా దృఢంగా మళ్ళీ వెనక్కి రాకూడదు, భయపడకూడదు. 3 సర్వక్లేశములను సహించాలి, కష్టాలు సహించాలి. 4 అన్ని విషయాలలో పరిజ్ఞానం ఉండాలి. మహారాజు గారికి 1 తెలుసు, 2 తెలియదు అంటే కుదరదు. అన్ని విషయాలలో పరిజ్ఞానం కావాలి. 5 సామర్థ్యం ఉండాలి. 6 ఉత్సాహం ఉండాలి, బలం ఉండాలి. ఈ 2 ఒకటే, ఉత్సాహ బలములు ఉండాలి. 7 మంత్రాలోచన గోప్యంగా ఉండాలి. మనలో మనం ఆలోచన చేసిన వాటిని బయట పెట్టకూడదు, తొందరపడిపోయి. కొంతమంది అన్ని సీక్రెట్స్ అన్ని లీక్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్న మాటలు చట్టం అయితే కానీ బయటికి రాకూడదు. మంత్రాలోచన గోప్యంగా ఉంచాలి. 8 పరస్పర విరుద్ధాలైన మాటలు పలకూడదు. నిన్న పలికి వాళ్ళు మళ్ళీ అది కాదనకూడదు అనమాట. రోజుకు ఒక రకంగా మాట్లాడకూడదు, క్షణానికి ఒక రకంగా మాట్లాడతారు కొంతమంది. మళ్ళీ ఏమంటాడు, ప్రెస్ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటాడు వీడు. ఇలాగ పరస్పర విరుద్ధమైన పలుకులు పలకూడదు. 9 శౌర్యం ఉండాలి. 10 తన బలం ఏమిటో, ఎదుటివాడి బలం ఏమిటో అంచనా వేసుకోవాలి. యుద్ధానికి వెళ్లే ముందు తన బలం ఎంత, వాడిదంతా తెలుసుకుని యుద్ధానికి వెళ్ళాలి. 11 కృతజ్ఞత, ఇంత ఉపకారం చేసిన యావజ్జీవితం గుర్తుపెట్టుకోవాలి. 12 శరణాగత వాత్సల్యం, ఎవడైనా రక్షించమంటే, అభయం ఇమ్మంటే వాడికి అభయం ఇచ్చి తీరాలి. 13 అమర్షిత్వం, ఇది చాలా గొప్ప మండోయ్. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కోపాన్ని ప్రకటించకుండా, ఒక వ్యక్తి మీద నిజంగా చాలా కోపం వచ్చింది, వాడు దుర్మార్గుడు చంపాలనుకున్నా సరే అది బయటపడకుండా సమయం వచ్చినప్పుడు మాత్రమే కోపం ప్రకటించాలి. అందుకే ఒక్కొక్కప్పుడు ఏళ్ల తరబడి దాచుకున్న కోపంతో ఒక్కసారి భగ్గుమంటాడనమాట వాడు. ఆ సమయంలో అప్పుడు వాడికి అవకాశం వచ్చింది, అవకాశం వచ్చేదాకా కోపాన్ని బయట పెట్టకూడదు. ఇక 14 చాపల్యం ఉండకూడదు. మనిషికి స్థిరత్వం ఉండాలి. అస్థిరత్వంతో నిమిషానికోసారి అడుదూకి ఈడుదూకి ఎగిరి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. నిశ్చపలత్వంతో ఉండాలి. ఈ 14 లక్షణములు కూడా, గుణములు కూడా అంగదుడిలో ఉన్నాయి. 8 బుద్ధిబలాలు, 4 చతుర్బలాలు, 14 గుణములు ఉన్నాయి. అందుకే వీళ్ళందరినీ రెచ్చగొట్టి తన దారిలోకి తీసుకొస్తున్నాడు. ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెడితే భవిష్యత్తులో సుగ్రీవుడు తర్వాత వానరులకి మంచి రాజు దొరుకుతాడు. అది ఈయన కోరిక. హనుమంతుడు అంటే ఎందుకు భగవంతుడు, ఎందుకు ఆయన ఆచార్యుడు, ఎందుకు బుద్ధిమంతుడు అంటున్నామంటే, అంగదుణ్ణి తిట్టే గెంటేయచ్చు, అతని ఉద్దేశం అది కాదు. ఈతడు వాలి తర్వాత వాలి అంతటి పరాక్రమం కలిగిన వాడు, సుగ్రీవుడు చాతుర్యం కలిగిన వాడు, బుద్ధిమంతుడు. సుగ్రీవుడు ఎల్లకాలం పాలించలేడు. సుగ్రీవుడి తర్వాత ఇతను ఎప్పుడో ఒకప్పుడు రాజు అవ్వాలి. ఇటువంటి వాడు రాజు అయితే వానరులు సుఖపడతారు, వారిని సరైన మార్గంలో నడుపుతాడు. అలాంటి వాడిలో ఈ లక్షణములు ఉన్నాయి గనక ప్రస్తుతానికి అపమార్గంలో వెడుతున్నాడు గనక ఈ అపమార్గం అపమార్గం అని చెప్పి వీణ్ణి మరల్చాలి మన మార్గంలోకి అని ఆలోచన చేశాడు. ఎంత మాట వాల్మీకి, ఒక్క శ్లోకంతో రాశాడండి. ఆయన ఎక్కడ సూటిగా అలా చెప్తాడు, ఇప్పుడు చతుర్దశి గుణం అంటే ఆ గుణాలు ఇవేని మనకి స్మృతుల వల్ల తెలియాలి తప్ప, ఆయన ఆ ఒక్క శ్లోకంతో హనుమంతుడి ఆలోచన అంతా చెప్పేశాడనమాట. ఇప్పుడు హనుమంతుడు అంగదునికేసి తిరిగి, ఏం అంగద, నువ్వు అంత సులభముగా లోపలికి వెళ్ళి దాక్కోగలను అనుకుంటున్నావా? నీవు ఆ చేస్తున్న ఆలోచన చాలా పొరపాటు. వీరంతా నీ కూడా ఉన్నారు అనుకుంటున్నావు, వాళ్ళుంటే ఉండొచ్చు కూడా కాక. నేను ఈ జాంబవంతుడు, ఈ నీలుడు, మేమెవరము నీ మార్గాన్ని అనుసరించం, నీకు ఎప్పుడు ఓటు వెయ్యం, నీ వెంట మేము రాం. మొహమాటలో కూడా చెప్పేశాడు ఆయన. మహాత్ములు ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, కొన్ని సమయాలలో మెత్తగా చెప్పకూడదు, మేమెవరం నిన్ను అనుసరించం. పైగా ఈ కొండ గుహలోకి వెళ్ళిపోతే అక్కడ ఆహారం ఉంటుంది, అక్కడ సుఖంగా ఉందామని ఈ వానరులు చెప్పారు. వీళ్ళ మాటలు నమ్ముతున్నావా? ఈ కోతుల్ని నమ్ముకోకు, వీళ్ళంతా క్షణానికి ఒక రకంగా మాట్లాడతారు. మనందరం కూడా అలాగే జాగ్రత్తగా ఉండాల్సిందే, మన కూడా ఉన్నవాళ్ళంతా మనవాళ్ళు అనుకుని వాళ్ళని నమ్మేస్తామే, కొంప ముంచేస్తారు వాళ్ళు అని చెప్పాడు ఆయన. అందులో వీళ్ళు వానరులు, నిత్యం అస్థిర చిత్తాహి కపయో హరిపుంగవ నాజ్ఞాప్యం విషహిష్యంతి పుత్రధారాన్ వినాత్వయ. కోతులకి మనస్సు నిలకడగా ఉండదు, ఈ క్షణంలో ఉన్న నిలకడ మరో క్షణంలో ఉండదు. ఈ కొమ్మ మీద ఉంటారు, ఆ కొమ్మ మీదకు దూకుతారు, ఇప్పుడు ఈ మాట అంటారు, ఇంకాసేపాకి ఇంకో మాట మాట్లాడతారు. ఈ కోతుల్ని నమ్మద్దు అని వాళ్ళ ముఖం మీద చెప్పాడు ఆయన. ఎందువల్లో తెలుసా? ఒకటి, వీళ్ళకి ప్రస్తుతం నువ్వు నాయకుడివి, నాయకుడి మీద ఉన్న ప్రేమ కొంతసేపే ఉంటుంది, కొంతసేపు ఉన్నాక పోతుంది. ఎందుకు పోతుందంటే వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. దారాన్ అంటే భార్యలు ఉన్నారు, పుత్ర పౌత్ర అని అక్కడ పుత్రులు ఉన్నారు, మనవలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి నీతో పాటు శాశ్వతంగా గుహలో భోజనం చేస్తూ ఉంటారా? 4 రోజులు పోయాక మా ఆవిడ గుర్తుకొచ్చిందని ఒకడో. ఈ మాట అన్నది హనుమంతుడు, శుద్ధ బ్రహ్మచారి. ఇప్పుడు చెప్పిన శ్లోకంలో నాజ్ఞాప్యం విషహిష్యంతి పుత్రధారాన్ వినాత్వయ. పెళ్ళాం బిడ్డల్ని సంసారాన్ని విడిచిపెట్టి నీతో ఉండరు. ఒక 4-5 రోజులు గడవగానే మా ఆవిడ గుర్తుకొచ్చిందని ఒకడంటాడు, నా పిల్లలు ఎలా ఉన్నారో అని బుర్రగొక్కుంటాడు ఒకడు, మా అమ్మాయి ఎలా ఉందో అని అంటాడు ఒకడు, మా ఇల్లు ఏమైందో అని ఒకడంటాడు, మా బ్యాంక్ అకౌంట్లు ఏటీఎం కార్డులు ఎలా ఉన్నాయో అని ఒకడంటాడు. ఇలా అందరికీ వాళ్ళ వాళ్ళ కుటుంబాలు గుర్తుకొస్తాయి. ఎంత సుఖాలు ఉన్నా ఎవరికైనా తన గృహం కంటే సుఖమిచ్చేది ఈ సృష్టిలో మరొకటి లేదు. తన భార్య, తన సంసారం, తన గృహము కంటే ఏ జీవికి ఇంకా తక్కిన భోగములు భోగములు కావు అన్నాడు ఆయన. అది మీరు కూడా కనిపెట్టి ఉంటారు కదా. ఇప్పుడు 40 రోజుల పాటు మీకు ఇక్కడ భోజనం పెడతామన్న హరిప్రసాద్ గారు 41వ రోజైనా ఇంటికి పోదాం అనిపిస్తుంది. ఎన్ని భోజనాలు పాపం, ఎంత జాగ్రత్తగా సేవ చేసినా, పిండి వంటలు పెట్టినా, సకలోపచారాలు చేసినా, నేనే ఉపన్యాసం 40 రోజులు అయ్యాక ఇంటికి పోవాలనుకుంటాను, కానీ ఇక్కడే బాగుంది ఐశ్వర్యం వచ్చాను ఉండలేనే, ఎవ్వడం ఉండలేము. ఈ మాట స్వయంగా హనుమంతుడు అంతటి వాడు చెప్పాడనమాట. కాబట్టి వీళ్ళంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం ఖాయం. అప్పుడు వీళ్ళని నమ్ముకుని నువ్వు ఒక్కడివి మిగులుతావు. పైగా స్వయం ప్రభుగుహలోకి ఇందాక వెళ్ళాం కానీ అస్తమాటు రానివ్వదు, ఇప్పుడు వెళ్ళలేం, అదేదో జరిగింది జరిగింది, ఇప్పుడు చీటికి వాటికి లోపలికి వెళ్ళి ఆ సుఖాలు పొందలేం. ఇక బలవద్విరోధం, సుగ్రీవుడు మహాబలవంతుడు. నువ్వు అనుకోవచ్చు ఈ లోపల ఉంటే మనం అతనికి కనబడమని. సుగ్రీవుడి చూపులకి అంకని సృష్టి లేదు, అతడు ఎటువంటి వాడో నాకు తెలుసు. ఆ సుగ్రీవుడి కంటే ఇక్కడ రాముడి గురించి చెప్పలేదండో ఈ హనుమంతుడు. వారు వెర్రాడా, రాముడు పక్కనట్టు రాముడి దగ్గర రావాలా, లక్ష్మణుడు ఒకడు చాలు నీ అంతం చూడడానికి. ఎవడైనా బలవంతుణ్ణి ఆశ్రయించుకుని ఉండాలనుకుంటాడు, బలహీనుణ్ణి ఎవడూ పట్టుకోడు. ఇవాళ కాకపోతే రేపైనా చటుక్కుని శత్రువులకి ఓడిపోయేవాడు, రాజ్యం లేనివాడు, పనికి మాలినవాడు, నీరసంతో ఉన్నవాడు, దుఃఖంతో ఉన్నవాడు అయిన నిన్ను పట్టుకుని బలవంతుడైన సుగ్రీవుణ్ణి విడిచిపెడతారా? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని పట్టుకుంటారు, కానీ అది విడిచిపెట్టి నీ వెంట పొరపాటును కూడా రారు నాయనా. ఈ వానరులు, నీవు ఆత్మరక్షాకరమైన విషయాన్ని విడిచిపెట్టి దుర్బలుడు పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంక ఈ వృక్షబిలమే కాదు, ఈ ప్రపంచం కూడా లక్ష్మణుడు వేసిన ఒక్క బాణానికి సరికాదు అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ ఆంజనేయుడు. ఆ విశేషాలతో మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. కరెక్ట్గా 6:30కి ప్రారంభిస్తున్నాం కనుక దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.